భద్రం కర్ణీభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టమాగుంసస్తనూభిః వ్యషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
230వ పేజీ 66వ కారిక.
జాగ్రచ్చిత్తే క్షణీయాస్తే న విద్యంతే తతః పృథక్ తథా తద్దృశ్యమే వేదం జాగ్రస్తచిత్తమిష్యతే.
గౌడపాదాచార్యుల వారు ఈ జాగ్రత్ ప్రపంచం అనేటువంటి మన అనుభవం దాని యొక్క విశ్లేషణ చేస్తున్నారు. ఈ అనుభవం అనేటువంటిది వ్యావహారిక మాత్రమే, వ్యావహారిక అనుభవం, ఇది పారమార్థికం కాదు అన్నారు. ఎందువల్ల వారు ఈ విధంగా చెప్తున్నారు అంటే దానికి వారు కారణం చెప్తున్నారు. మనం చూసే ప్రపంచం మనస్సుకు తెలుస్తున్నది, మనస్సుకు ఇది దృశ్యం. మనం దేన్నైతే చూస్తామో అది దృశ్యం అంటారు. మనస్సు చేత మనం చూస్తున్నాం అంటే మనస్సు చూసినంతసేపే ఆ వస్తువుకి విలువ, దానికి ఒక స్థానం ఉంటుంది. మన మనస్సులో ఆ వస్తువు భావన ఏర్పడినంత వరకు అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, లేనట్లే. కనుక దాని ఉనికి ఎవరిస్తున్నారు? దాన్ని మెచ్చుకోవాలంటే, ఇప్పుడు ఈ పుష్పాన్ని మెచ్చుకోవాలంటే మీరు మీ మనస్సు ద్వారా, మీ కళ్ళ ద్వారా మీ మనస్సు ఇది గ్రహిస్తుంది. ఇది గ్రహించినప్పుడే మీరు ఇది గులాబీ పుష్పం, ఇది చాలా అందంగా ఉన్నది అని ఈ పుష్పాన్ని మెచ్చుకుంటారు మీరు. లేకపోతే ఈ పుష్పానికి ఆ మెచ్చుకునేవాడు కనుక లేకపోతే ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే ఈ పుష్పానికి నేనే ఉనికిని ఇస్తున్నాను, అది ఉండడానికి కారణం నేనే. కనుక చిత్త దృశ్యం అన్నాం. ఇది చిత్తానికి మాత్రం దృశ్యం. అదేవిధంగా ఈ కళ్ళు చక్కగా పనిచేస్తున్నాయి, చూస్తున్నాయి అని తెలియాలంటే అది పుష్పం మీద ఆధారపడి ఉంది. మీ కళ్ళు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని దానికి రుజువు ఏంటి? ఎవరు మీకు కళ్ళను సరిగా పనిచేస్తున్నాయని తెలియజేస్తున్నారు నిజంగా అంటే పుష్పమే. మీ కళ్ళు చక్కగా పనిచేస్తున్నాయని రుజువు చేసేది ఎవరంటే ఆ దృశ్యం, వస్తువు. ఎలా అంటే, ఇప్పుడు ఈ ఏ వస్తువులు లేవనుకోండి ప్రపంచంలో, ఉదాహరణకి పుష్పాలు లేవు, వస్తువులే లేవు, మీ కళ్ళు పనిచేస్తున్నాయో లేదనేటువంటిది ఏమిటి ఆధారం? ఏమిటి దానికి రుజువు? మన కళ్ళు పనిచేస్తున్నాయా లేదా అనే దానికి రుజువు ఏంటి? ఒక వస్తువు లేకపోతే చూడడానికి నా కళ్ళు పనిచేస్తున్నాయా లేవా నాకు తెలుస్తుందా? తెలియదు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మన చెవులు నిశ్శబ్దంలోకి వెళ్ళామనుకోండి ఒక చోట, ఎక్కడా పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారంటే, సూది కింద వేస్తే కూడా ఆ శబ్దం కూడా తెలియనంత నిశ్శబ్దంగా ఉన్న చోటుకు వెళితే కొంతసేపు అయిన తర్వాత మన చెవులు పనిచేస్తున్నాయా లేదని చెప్పి మనకే తెలియదు. అంత నిశ్శబ్దంలో మన చెవులు పనిచేస్తున్నాయా లేదని మనకే తెలియదు. ఏదన్నా శబ్దం వస్తేనే నా చెవులు పనిచేస్తున్నాయి అనే దానికి రుజువు అవుతున్నది. అంటే నా చెవులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అని తెలియాలంటే దీనికి ఒక రూపం, ఒక వాసన ఉండే వస్తువు, ఒక శబ్దం ఉన్నటువంటిది ఏదో ఒకటి ఉంటేనే బయట ఇవన్నీ మెచ్చుకోబడుతున్నాయి. అదేవిధంగా ఈ బయటవన్నీ మెచ్చుకోవాలి అంటే నా కళ్ళు ముక్కు చెవులు ఉంటేనే ఇవన్నీ మెచ్చుకోబడుతున్నాయి. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడున్నాయి. ఇప్పుడు ప్రపంచమేమో మన మీద ఆధారపడున్నది, మన ఇంద్రియాల మీద, మనస్సు బుద్ధి అహంకారం మీద, కళ్ళు ముక్కు ఇవన్నిటి మీద ఆధారపడుంది ప్రపంచం. దాన్ని మెచ్చుకోవాలంటే మన కళ్ళు ఉండాలి, మన చెవులు ఉండాలి, మన మనస్సు ఉండాలి ప్రపంచాన్ని మెచ్చుకోవాలంటే. మామిడి పండు బాగుందండి అని చెప్పేవాడు ఎవడు? నాలుక మీద పెట్టుకుంటేనే కదా. కనుక మామిడి పండును మెచ్చుకోవాలి అంటే నా నాలుక ఉంటేనే ఆ మామిడి పండునికి విలువ. లేకపోతే ఆ మామిడి పండు తీయగా ఉందా పుల్లగా ఉందా ఎవరికి తెలుస్తుందండి? నా నాలుకే కనుక లేకపోతే. అదేవిధంగా నా నాలుక సరిగ్గా పనిచేస్తుందా లేదా తెలియాలంటే మామిడి పండు కావాలి. ఏమీ నాలుక మీద పెట్టుకోకపోతే నాలుక ఏం పనిచేస్తుందా లేదా అని మనకు తెలుస్తుందా? నాలుక మీద ఏమీ పెట్టుకోకుండా మీ నాలుకకి రుచి తెలుస్తున్నదా లేదా అని ఎలా తెలుస్తుంది? ఆ షడ్ రుచులు ఉన్నాయి చూసారా. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఉగాది అప్పుడు పచ్చడి చేస్తాం కదా షడ్ రుచులతో, ఆ చేసినప్పుడు ఆ రుచులన్నీ తెలియాలి అంటే నాలుక ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కనుక షడ్ రుచులు మెచ్చుకోవాలంటే నాలుక ఉండాలి. నాలుక ఉంటేనే ఆ షడ్ రుచులకి అవి ఉన్నాయి అని చెప్పి ఆరు రకాల రుచులని తెలుస్తుంది. కనుక ఆ రుచులు నాలుక మీద ఆధారపడున్నాయి, నాలుక రుచుల మీద ఆధారపడున్నది. అవునా? ఇట్లా ప్రతి వస్తువు అంతే ప్రపంచంలో. ప్రతి వస్తువు రూపం, శబ్దం, స్పర్శ, గంధం అన్నీ కూడా, రసం అంటే రుచి, ఇవన్నీ కూడా ప్రతిది మన మీద ఆధారపడున్నది అని అర్థం. దీనికి మనం చివరికి ఏం తెలుసుకోవాలి? ప్రపంచం ఈ ఇంద్రియ మనస్సుల మీద ఆధారపడుంది. ఈ మనస్సు ఇంద్రియాలన్నీ మెచ్చుకోవాలంటే ఇవన్నీ కూడా ప్రపంచంలో విషయాలు ఉంటేనే వీటన్నిటికీ మెప్పుకోలు, వాటికి మెప్పుకోలు, లేకపోతే ఏమీ లేదు అన్నారు. అది విషయం. కనుక ఈ ప్రపంచానికి విలువ ఎవరిస్తున్నారు? నేనిస్తున్నాను. ఇప్పుడు నా మనస్సుకి ఇంద్రియాలకు ఎవరు విలువిస్తున్నారు? ప్రపంచం. కనుక ప్రపంచం మీద మనస్సు ఇంద్రియాలు, ఇంద్రియాలు మనస్సు మీద ప్రపంచం ఆధారపడి ఉన్నది. అవునా? మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎవరండి వాటికి విలువిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు? మీ కళ్ళు, మీ చెవులు ఇవన్నీ కదా, లేకపోతే తెలియదు కదా. అదేవిధంగా ఇది దీన్ని మనస్సు దృశ్యం అన్నాం, దాన్ని చిత్త దృశ్యం అన్నాం ప్రపంచాన్ని. ఈ చిత్తం ఎవరికి తెలుస్తుంది? నా మనస్సుకు ఈ పుష్పం చూడగానే ఆహ్లాదంగా ఉంది మనస్సుకి, ఇది దృశ్యం. మనస్సు దృక్. ఈ మనస్సుకు ఆనందంగా ఉన్నది అని అనిపిస్తున్నది ఎవరికి అంటే సాక్షి అన్నాం, సాక్షి చైతన్యం. ఆ మనస్సు ఆనందంగా ఉంది పుష్పాన్ని చూస్తే, ఈ వాసన చూడగానే మనస్సు ఆనందంగా ఉన్నది అని చెప్పి ఆ మనస్సును తెలుసుకుంటున్నవాడు సాక్షి, సాక్షి చైతన్యం. కనుక సాక్షి చైతన్యానికి తెలుసుకున్నటువంటి ఈ అంటే ఈ సాక్షి చైతన్యం ఏదైతే మనస్సులో ఉన్న సుఖాన్ని ఆనందాన్ని గ్రహిస్తున్నదో అది దృక్ అయితే, మనస్సును తెలుసుకుంటున్నది కనుక మనస్సు దృశ్యమవుతుంది. చిత్త దృశ్యం ప్రపంచం, చిత్త దృక్ సాక్షి, చిత్త దృక్ సాక్షి ప్రపంచ దృశ్య దృక్. అంటే ప్రపంచాన్ని దర్శించేవాడు మనస్సు అయితే మనస్సును దర్శించేవాడు సాక్షి చైతన్యం. కొంచెం కష్టమైనటువంటి శ్లోకం కారిక. జాగ్రత్ చిత్తే ఈక్షణీయాహాతే. ఈ జాగ్రత్త అవస్థ ఎందు అంటే మనం అందరం జాగ్రత్త మెలకువలో ఉన్నాం. ఇప్పుడు ఈ మెలకువలో ఉన్నటువంటి మనందరం కూడా ఇప్పుడు చిత్తే ఈక్షణీయ, ఇవన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా ఈక్షణీయ చిత్తే మనస్సు ద్వారా ఈక్షింపబడుతున్నాయి, తెలుసుకోబడుతున్నాయి. ఈక్షణం అంటే చూడడం, చూడడం అంటే ఇక్కడ తెలుసుకోబడుతున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మనం అందరం మెలకువలో ఉన్నాం, మెలకువ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారంటే ఎలా చూస్తున్నారు చెప్పండి? మీరు మీ కళ్ళ ద్వారా మీ మనస్సు తెలుసుకుంటోంది ఇక్కడ స్వామిని గారు కూర్చున్నారు, మేము చూస్తున్నాము, మేము ఈ గుడిలో కూర్చున్నాము అని మీకు తెలుస్తున్నది. కనుక మనం చూసేది దృశ్యం. నేను మీకు దృశ్యం అయితే మీరు నాకు దృశ్యం. ఎలా తెలుస్తోంది? మనస్సుకు తెలుస్తోంది. ఇప్పుడు మనస్సుకి తెలుసుకునేవాడెవరు? త్రా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక మాట ఏంటి చెప్తున్నారు? పృథక్ తతః న విద్యంతే. ఈ విషయాలన్నీ కూడా మనస్సు కంటే వేరుగా ఉండలేవు. తతః అంటే మనస్సు కంటే, మనస్సు కంటే పృథక్ అంటే వేరుగా, న విద్యంతే ఉండలేవు. దాని ఉనికి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నేను మెర్చుకునేవాడిని కనుక లేకపోతే ఈ పుష్పాన్ని, పుష్పానికి ఏముందండి, దానికి ఏం విలువ ఉంది? అదేవిధంగా ఈ పుష్పం కనుక లేకపోతే నా కళ్ళు ఉండి ఒకటే లేకపోయినా ఒకటే. కళ్ళు దేనికోసం? విషయాలు చూడటానికి, చూసి ఆనందించడానికి. దానికి విలువ నేనిస్తే నా కళ్ళకు విలువ ఈ పుష్పం ఇస్తుంది. కళ్ళకు విలువ పుష్పం ఎట్లా ఇస్తుందంటే, మీ కళ్ళు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పాలంటే నిర్ణయించాలి. ఇప్పుడు ఇది ఏ రంగులో ఉన్నది, తెలుపు రంగులో ఉన్నదన్నాను అనుకోండి, మీరేమంటారు? స్వామిని కొంచెం కళ్ళు చెకప్ చేయించుకోండి అంటారు. ఇది ఎరుపు రంగులో ఉంది, ఇది చామంతి పుష్పం అన్నాను అనుకోండి, స్వామిని మళ్ళీ ఒకసారి చూడండి దాన్ని, అది చామంతి పుష్పం కాదు అంటారా లేదా? అంటే ఇప్పుడు నా కళ్ళు సరిగా పనిచేస్తున్నాయో లేదని చెప్పి ఎవరు నిర్ణయించారు చెప్పండి? మీరే. పుష్పం, పుష్పం నిర్ణయించింది. అది ఎర్రగా ఉందని చెప్పాలి నేను, ఎందుకంటే దాని రంగు అది కనుక. అది చామంతి అని చెప్పకూడదు నేను, అది గులాబీ అని పేరు దానికి, ఆ గులాబీ అనే చెప్పాలి నేను. కనుక నా కళ్ళని అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి నిర్ణయించాలి అంటే పుష్పం నిర్ణయిస్తుంది. అంటే నా కళ్ళకు అది విలువిస్తే నేను పుష్పానికి విలువనిచ్చాను, అంటే మెచ్చుకున్నాను, తెలుసుకున్నాను. ప్రపంచం మొత్తం ఇంతేనండి. ఒక్క పుష్పం ఉదాహరణ చెప్పాను, ఎన్ని చెప్తామని చెప్పలేం కదా, ఒకటి రెండు చాలు కదా ఉదాహరణలు. ప్రపంచం అంతా అంతే, గుర్తుపెట్టుకోండి. ఇలా మిగతా వాటిన్నిటికి మీరు సప్లై చేసుకోవాలి, అవి నేను చెప్పక్కర్లేదు. ఇంకా అర్థమైందా? ప్రతిదానికి మీ ఇంట్లో మీరు చూసే వాటన్నిటికి ఇలాగే చెప్పుకోవాలి. అందుకని అది మనసు కంటే వేరుగా ఉన్నదా? ఇప్పుడు నేను తెలుసుకుంటేనే అది, అది నా యొక్క విషయాలను, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా రుజువు చేస్తోంది. కనుక వేడిగా వేరుగా లేవు, మనసు కంటే వేరుగా లేవు. తథా, అదేవిధంగా ఇదం చిత్తం, ఈ మనస్సు జాగ్రత, ఏ మనస్సు? ఏ మనస్సు? వ్యక్తి అయితే మెలకువలో ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క మనస్సు అని అర్థం. జాగ్రత ఇదం చిత్తం తద్దృశ్యం ఏవ ఇష్యతే. తద్దృశ్యం అంటే ఆ నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు చూశారా ఆ వ్యక్తి. నేను తెలుసుకుంటున్నాను అంటే నోవర్ అంటాం ఇంగ్లీష్లో, ప్రమాత అన్నారు. మరి ఈ పుష్పం చూసావు కదా, ఇది ఏం పుష్పం అని అడుగుతాం మిమ్మల్ని. చెప్పగానే మల్లె పుష్పం అండి, మల్లెపువ్వు అంటారు. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూస్తున్నప్పుడు కళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి మనస్సుకి. అంటే కళ్ళ ద్వారా మనసు చూస్తుంది, మనసు చూస్తుంది. ఆ తెలుసుకునేవాడెవడు? మనస్సు అనేది కరణం, మనస్సు అనేది కరణం. ఎట్లాగైతే మీరు కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నారు, కళ్ళజోడు ఉపకరణం అంటారు, ఉపనేత్రం అంటారు. కళ్ళజోడుకి ఇంకొక పేరు ఏంటో తెలుసా? ఉపనేత్రం. ఉప అంటే సమీపంగా ఉండి మనకు కన్నులాగా పనిచేస్తుంది కనుక ఉపనేత్రం. మీరు ఉపనేత్రాన్ని ఉపయోగించి చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నప్పుడు మీరు కళ్ళజోడు చూస్తుందని చెప్తారా, మీరు చూస్తున్నారని చెప్తారా? మీరు కళ్ళజోడు ద్వారా చూస్తున్నప్పటికీ కూడా మీ కళ్ళే చూస్తున్నాయి కానీ కళ్ళజోడు చూడటం లేదు. అంటే కళ్ళజోడు కూడా చూస్తుందండి అంటారా? అది ఒక ఉపకరణం, ఉపనేత్రం ఒక ఉపకరణం. కరణం ఎప్పుడు కూడా చూడలేదు. అదేవిధంగా మనస్సు కూడా ఒక కరణం, అంతః కరణం. కరణం అనేది ఉపకరణం, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కళ్ళ ద్వారా, మనస్సు ద్వారా ఇది చూస్తున్నవాడు వేరే, అతనే ప్రమాత అన్నాడు తెలుసుకునేవాడు. ప ప్రమాత సాక్షి చైతన్యం. నేను తెలుసుకున్నాను అంటున్నాను, నా మనస్సు తెలుసుకున్నదన్నారు కానీ నేనే మనస్సు అనలేదు. చూసారా, నా మనస్సు తెలుసుకుంటున్నది. నా మనస్సు అన్నప్పుడు నేను వేరు, నా మనస్సు వేరు. నా మనస్సు అన్నారు, నా పర్సు అండి అన్నారు. నా పర్సు అన్నప్పుడు పర్సులో డబ్బులున్నాయి, నా పర్సు అన్నారు. డబ్బులున్నంతసేపు నా పర్సు అంటుంటాం, నా పర్సు అన్నాం. నా పర్సు నేను కాదు, అవునా? నాది అయినది నేను కాదు, దానికంటే నేను వేరు, అవునా? నా ఇల్లు, నా కారు, నా పెన్ను, నా పుస్తకం నాది అయినది నేను కాదు. అది నాది, నాకు సంబంధించినదే కానీ నేను కాదు. ఇది అందరికీ తెలుసు మనకు. అదేవిధంగా నా మనస్సు అని అంటున్నప్పుడు అదే లా ఇక్కడ అప్లై చేయండి. నా మనస్సు తెలుసుకుంటున్నది అంటే నేను వేరు, మనస్సు వేరు. అంటే నేను మనస్సు ద్వారా, కళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాను. అంటే సాక్షి చైతన్యాన్ని నేను మనస్సుకి చేతనాన్ని ఇచ్చి దాని ద్వారా ఆ వస్తువుని కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాను. ఉనికి ఎరుకని ఇస్తున్నాను నేను. సాక్షి చైతన్యాన్ని నేను ఉనికి ఎరుకని ఇస్తున్నాను. ఇవ్వడం వల్ల మనస్సు చేతనమయ్యి ఆ మనస్సు ఏం చేస్తుంది, కళ్ళ ద్వారా ఆ చేతనం మనస్సు ద్వారా కళ్ళ ద్వారా పుష్పం మీదకి వెళుతున్నది. వెళ్ళి పుష్పం అనే జ్ఞానం వచ్చేస్తున్నది. ఎన్ని నిమిషాల్లో వస్తుంది? క్షణాల్లో వస్తుంది, నిమిషాలు కాదు, క్షణాల్లో వచ్చేస్తుంది. కానీ మనం ఇంత జరుగుతుంటే మన అది గ్రహించడంలే. శాస్త్రం చెప్తోంది, నాయన అది తెలుసుకుంటున్నవాడు ప్రమాత, ఆ ప్రమాత అనేవాడు సాక్షికి పేరు. ఎప్పుడైతే ప్రమాణాన్ని ఉపయోగిస్తాడో, ప్రమేయాన్ని తెలుసుకుంటాడో, ఆ చైతన్యానికి ప్రమాత అని పేరు. తాత్కాలికంగా ప్రమాత అంటే తెలుసుకునేవాడు, నేనే తెలుసుకుంటున్నవాణ్ణి. మనస్సు ద్వారా, కళ్ళ ద్వారా ప్రమేయ వస్తువుని, దీన్ని ప్రమేయం అంటారు, ఆబ్జెక్ట్ తెలుసుకునేవాడు సబ్జెక్ట్. కనుక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని తెలుసుకుంటున్నాడు. ఉదాహరణ చెప్తే మీకు బాగా తెలుస్తుంది. చంద్రుడికి స్వతకాంతి ఉన్నదా? లేదు. చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు. సూర్యకాంతి చంద్రుని మీద పడి, చంద్రుడు ఛాయాగ్రహం, సూర్యకాంతి చంద్రుని మీద పడి చంద్రుడు పౌర్ణమి వస్తుంది ఇంకా 4 రోజుల్లో. ఆ పౌర్ణమి ఈరోజు చంద్రుడు ఆ కాంతి వల్ల మనకు వస్తువులు తెలుస్తున్నాయి. రాత్రిపూట మనం వస్తువులు చూస్తున్నాము, ఏమనుకుంటున్నాం, చంద్రకాంతి వల్ల చూస్తున్నాం అనుకుంటున్నాం. కానీ వాస్తవం ఏమిటక్కడ? సూర్యకాంతి చంద్రుడి మీద పడి ఆ చంద్రకాంతి అని మనం పెడుతూ అనుకుంటూ ఆ చంద్రకాంతి ద్వారా తెలుసుకుంటున్నాం. నిజంగా వస్తువులు తెలుస్తున్నది సూర్యకాంతి వల్ల. కనుక సూర్యుడు సాక్షాత్తుగా చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తూ చంద్రకాంతి ద్వారా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అది విషయం అక్కడ. సూర్యుడు సాక్షాత్తుగా రాత్రిపూట వస్తువులను ప్రకాశింపజేయట్లేదు, చంద్రుడి ద్వారా వస్తువులు మనం తెలుసుకుంటున్నాం. అంటే సూర్యుడు పరోక్షంగా చంద్రుడి ద్వారా ప్రపంచాన్ని మనకు ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా ఆత్మచైతన్యం సూర్యుడు లాంటి వాడు. మనస్సు జడం, దానికి ఎటువంటి చేతనం లేదు. ఆత్మచైతన్యం మనస్సు, జడమైన మనస్సుకి చేతనాన్ని ఇస్తుంది, సత్తానిస్తుంది. ఉనికి ఎరుకనిచ్చి ఆ ఉనికి ఎరుకనివ్వగానే ఏమవుతుంది, ఇది చంద్రుడిలాగా ప్రకాశించినట్లుగా చలనం ఏర్పడుతుంది. ఇందులో తెలుసుకుంటున్నట్లుగా మనస్సు కళ్ళ ద్వారా బయటికి వెళుతుంది, జడమైనటువంటి చంద్రుడిలాగనమాట మనస్సు. అందుకే మనసో దేవత చంద్రమా అన్నారు తత్వబోధలో. మనస్సు దేవత చంద్రమా. కనుక ఈ మనస్సు ఎట్లాగైతే, చంద్రుడు ఎలాగైతే సూర్యప్రకాశం తీసుకొని, అప్పు తీసుకొని అని చెప్పాలి మన తెలుగులో చెప్పాలంటే, అప్పు తీసుకొని సూర్యుడు చంద్రుడికి ప్రకాశాన్ని అప్పిస్తాడు. అప్పిస్తే ఆ దాని ద్వారా ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. చంద్రుడు ఏమని చెప్పాలి? నేను ప్రకాశింపజేస్తున్నానంటే సూర్యుడి వల్లనే అని చెప్పి చెప్పొద్దు. చంద్రుడు పౌర్ణమి పౌర్ణమి అంటాం, అది సూర్యప్రకాశం. మనకేమన్నా ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి, చెప్తుంటే ఇది అంతే, అదే ఆశ్చర్యంగా ఉంది, మనకు అదే తెలియలేదు, ఇంక ఇదేం తెలుస్తుంది. ఆత్మ చైతన్యం కూడా సూర్యుడు లాంటి వాడు మనస్సుని ప్రకాశింపజేస్తూ, అంటే చైతన్యాన్ని ఉనికిని ఎరుకనిచ్చి ఆ మనస్సు బయట విషయాలను తెలుసుకునేటట్లు ఇంద్రియాల ద్వారా అది సహాయపడుతోంది. కనుక ఇప్పుడు సాక్షి చైతన్యం, మనస్సు చిత్తం, ప్రపంచం. సాక్షి చైతన్యం ప్రమాత, ఎప్పుడైతే విషయాలు చూస్తూ ఉంటామో సాక్షి చైతన్యానికి ప్రమాత అని పేరు. ప్రమాణాన్ని ఉపయోగించేటప్పుడు మీరు డ్రైవర్ సీట్లో కూర్చుంటే మీరు డ్రైవర్ అయిపోతారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డ్రైవర్ అంటామా? అనం కదా. కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, డ్రైవర్ అని అనం కదా. అది ఉపయోగిస్తున్నంతసేపే డ్రైవర్ అనే పేరు. అంతేనా? అది ఉపయోగించినప్పుడు మీరు ఆ పేరుతో పిలవబడరు. అన్ని ప్రొఫెషన్లు అంతే. డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నంతసేపు, సర్జను థియేటర్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు అంటారు అందరు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ డాక్టర్ గారు అంటారు. వాళ్ళ పిల్లలు అనరు కదా, నాన్న అని పిలుస్తారు. ఎందుకు నేను డాక్టర్ గారు అని పిలవరు? పేషెంట్లు లేరు, హాస్పిటల్ లేదు, ఇంకా ఆయన నో మోర్ డాక్టర్. పిల్లలకి ఆయన నాన్న అంటారు, తండ్రి అంటారు. అదేవిధంగా ఈ ప్రమేయ విషయాలు లేనప్పుడు, ఈ ప్రమాణం పనిచేయనప్పుడు, నిద్రలో మంచి నిద్రపోతున్నాం, విషయాలు లేవు, మనసు పనిచేయడం లేదు, ఈ తెలుసుకునేవాడు ఉన్నాడా? ప్రమాత ఉన్నాడా? అప్పుడు లేడు కదా. ఆ ప్రమాతృత్వం లేదు, సాక్షి చైతన్యం ఉంది, ప్రమాతగా లేడు, తెలుసుకునేవాడిగా లేడు. ఏం తెలుసుకుంటున్నావు? ఏం తెలియదు. మొద్దు నిద్ర అంటారు చూసారా మన వాళ్ళు, మొద్దు నిద్రపోతున్నాడండి. అంటే ఏంటి? మనసు పనిచేయడం లేదు, విషయాలు తెలుసుకోవడం లేదు, ప్రపంచమే లేదు, అసలు తెలియడం లేదు. అంటే అప్పుడు ప్రమాత ఏమైనాడు? ప్రమేయం లేకపోవడం వల్ల, ప్రమాణాలు పనిచేయకపోవడం వల్ల ప్రమాత అనేవాడు సస్పెండ్ చేయబడ్డాడు కాసేపు. అర్థమైందా? సాక్షి చైతన్యం. రోజు మనం ఇదే జరుగుతున్నది. ఇప్పుడు మీరెవరు? ప్రమాత. ఏం చేస్తున్నారు? కళ్ళ ద్వారా, మనసు ద్వారా మాండుక్యోపనిషత్తుని చెవుల ద్వారా వింటున్నారు, కళ్ళ ద్వారా పుస్తకం చూస్తున్నారు. కనుక మాండుక్యోపనిషత్తు తెలుసుకునేటటువంటి ప్రమాతలు మీరు. ఇప్పుడు ఇక్కడే నిద్రపోయినారు అనుకోండి, ఒకవేళ నిద్ర వస్తే, బాగా అలసిపోయి ఉంటే నిద్ర రావచ్చు. ఏముంది, ఎంతసేపు నిద్ర రావడం, ఒక్క నిమిషం చాలే. నిద్రపోయినారనుకోండి, అప్పుడు మీరు మాండుక్యోపనిషత్తు జ్ఞాత ప్రమాత అవుతారా? కాలేరు. ఆ కాసేపు సస్పెండెడ్. అప్పుడెవరు మీరు? చైతన్యం బ్రహ్మ అంతే. ప్రమాణం ప్రమేయం ప్రమాత త్రిపుటి లేదు, జ్ఞాత జ్ఞానం జ్ఞేయం లేదు. అది విషయం ఇక్కడ. తద్దృశ్యం ఏవ ప్రమాత. ప్రమాత యొక్క దృశ్యం మనస్సు. ఈ మనస్సు తెలుసుకుంటున్నాడు, నా మనస్సు ఇవాళ ఇట్లా ఉందండి, నా మనసు అలా ఉందండి. అది బాగా చెప్తే అర్థమవుతుంది మీకు. మనస్సు 60 ఏళ్ళు రాగానే, 60 ఏళ్ళ దాకా ఎందుకు, 40 ఏళ్ళు రాగానే మాస్టర్ చెకప్ చేయించుకోండి అని చెప్తారు. ఒకసారి అంత మాస్టర్ చెకప్ చేయించుకోండి. సరే, మాస్టర్ చెకప్కి అని చెప్పి ఏదో కొంచెం అన్ని టెస్ట్ చేసిన కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలండి అన్నారు డాక్టర్లు. ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పగానే రిపోర్ట్ రావడానికి 1 వారం రోజులు పడుతుంది. అప్పుడు ఈ లోపల ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇంటర్నెట్కి పోయి అన్ని రోగాలు ఏమేమి ఉన్నాయా అని చూస్తాడు. ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, మా తాతయ్య గారికి ఏం రోగం ఉంది, మా ముత్తాతకి ఏం ఉన్నది, ఇవన్నీ ఆలోచించి నాకు కూడా వస్తుందో ఏమో అనే భయంతోనే 1 వారం రోజులు అన్నం తింటున్నా నిద్రపోతున్నా ఇదే ఆలోచన. పానిక్ అన్నమాట మనిషి. ఎందుకని? అదే ఆలోచన, ఆ మనస్సులో ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట. కనుక నా మనస్సులో ఆ భయము, ఆ దిగులు, ఆ మనస్సులో ఆ సంతోషం, ఇవన్నీ నేను తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకునేవాడెవరు? ప్రమాత. ఆ తెలుసుకోబడుతున్న మనసు ఏమవుతుంది అప్పుడు? దృశ్యం అవుతుంది, ప్రమేయం అవుతుంది. అదే చెప్పారు చూడండి ఇక్కడ, తద్దృశ్యం ఏవా. ఎవరు? ఈ మనస్సు. జాగ్రత్త ఇష్యతే తద్దృశ్యమేవ ఇష్యతే. ఇదం చిత్తం, ఈ మనస్సు మెలకువనందు, మనం మెలకువలో ఉన్నప్పుడు నా మనస్సు ఈరోజు బాగా అర్థం చేసుకుంటోంది మాండుక్యోపనిషత్తు అనుకుందాం. ఆశ బాగా అర్థమవుతుందండి ఈవేళ నాకు, మొహం చూస్తేనే తెలిసిపోతుందిగా. ఇంట్లో ఏమైనా సమస్యలతో వస్తే ఏమి ఎక్కదు, ఇంట్లో అన్నీ ఆల్ రైట్గా ఉంటే ఏమవుతుంది, చాలా బాగుందండి క్లాస్ అంటారు. ఎప్పుడు ఒకటిగానే చెప్తాను నేను, ఇంట్లో అన్నీ స్మూత్గా ఉన్నప్పుడు ఇక్కడికి రాగానే అబ్బా ఏముందండి క్లాస్ ఈవేళ అంటారు. ఇంట్లో ఏం సరిగా లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఉంటారు. కనుక జాగ్రత్త మెలకువలో ఉన్నప్పుడు ఇదం చిత్తం, ఈ మనస్సు తత్ దృశ్యమేవ, అంటే ఆ ప్రమాతకి దృశ్యమే. దృశ్యం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన మనస్సు మనకు తెలుస్తున్నదా లేదా, మీ మనస్సు మీకు తెలుస్తున్నదా లేదా? ఆనందంగా ఉన్న మనస్సు కొంచెం ఆనందంగా ఉందండి, కొంచెం దిగులు కొంచెం ఆనందం, 50-50%, లేకపోతే 75%+25%, ఏదో మీ ఇష్టం, పర్సెంట్ మీ ఇష్టం, నాకు తెలియదు కదా. అది తెలుసుకుంటున్నవాడు ఎవరంటే ప్రమాత, సాక్షి చైతన్యం. ఎందుకని? ప్రమాణం మనస్సు పనిచేస్తుంది, ప్రపంచం వ్యవహారం జరుగుతోంది జాగ్రత్తలో, ప్రమాణాలన్నీ పనిచేస్తున్నాయి, ప్రమేయాలు ఉన్నాయి. ఉన్నప్పుడు తెలుసుకుంటున్నవాడు ఈ మనస్సు ఏమవుతుంది అతనికి, చిత్తం దృశ్యమవుతుంది. ఇదం చిత్తం తద్దృశ్యం, ఆత్మ చైతన్యస్య ప్రమాతస్య దృశ్యం భవతి. ఇది గౌడపాదాచార్య వారు చెప్పక్కర్లేదు, మనకే తెలుసు, అయినా మనకు తెలియదు. మనకు తెలుసని మనకు తెలియదు, మనకు తెలుసు అనేది మనకు తెలియదని చెప్తున్నా నేను. ఎందుకని? పొద్దున బాగానే ఉన్నానండి అంటే ఇదే ఆయన చెప్పేది. ఏమిటి? మనం చెప్పేది ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఆ పదాల్లో చెప్తూ ఉంటే ఏ టెక్నికల్ టర్మ్స్లో మనకు అర్థం కావడంలే, మనం అదే చెప్తున్నాం. గుడ్ న్యూస్ వినంగానే ఆహా ఆహా. అదే జాగ్రత్త ఇదం చిత్తం తద్దృశ్యం, నా మనసు ఆనందంగా ఉందని నాకు తెలుసు. అప్పుడు మనసు ఏమైంది? దృశ్యమైపోయింది. నేనేమైనాను ప్రమాతని? దృక్. కనుక మనస్సు దృక్ దృశ్యం రెండవుతుంది. చూడండి ఇప్పుడు దృక్ దృశ్యం ఎట్లా అంటే, ప్రపంచ దృష్ట్యా మనస్సు దృక్. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనస్సేమో దృక్. ఇదే మనస్సు సాక్షి ద్వారా తెలుసుకుంటున్నప్పుడు దృశ్యం అవుతున్నది. ఇప్పుడు మనస్సు రెండు రోల్స్ అన్నమాట, దృక్ దృశ్యం. ఈ పుష్పాన్ని చూస్తున్నప్పుడు మనస్సు దృక్, ఇది దృశ్యం. ఈ పుష్పం బాగుంది అని మనస్సులో అనిపించినప్పుడు నాకు ఈ పుష్పం అంటే ఇష్టం అని ప్రమాత తెలుసుకుంటున్నాడు ఆ మనస్సులో ఉన్న ఆనందాన్ని. అప్పుడు మనస్సు ఏమైంది? దృశ్యమైంది. సాక్షి ఏమైనాడు? దృక్ అయినాడు. ఆ ప్రమాత దృక్ అయినాడు. ఇప్పుడు ఈ ప్రమాత స్టేటస్ పర్మనెంటా టెంపరరీయా? ఈ ప్రమాత తెలుసుకునేవాడు, వినేవాడు, తెలుసుకునేవాడు, రుచి చూసేవాడు, స్పర్శ తెలుసుకునేవాడు శాశ్వతం కాదు. ఎందుకంటే వీడు ఒకప్పుడు వింటూ ఉంటాడు, వినే ప్రమాత, చూసే ప్రమాత, వాసన చూసే ప్రమాత, స్పర్శ తెలుసుకునే ప్రమాత, మారుతూ ఉంటాడు ప్రతి క్షణం. కనుక ప్రమాత మారుతూ ఉంటాడు. ఎవరు సత్యం అంటే సాక్షి చైతన్యం. ఈ ప్రమాత కూడా ఒక రోల్, టెంపరరీ రోల్. ప్రమాణం ప్రమేయం ఉన్నంతసేపు ప్రమాత ఉంటాడు, ప్రమాణం ప్రమేయం లేనప్పుడు ప్రమాత ఉండడు. ఎప్పుడు? నిద్రలో. నిద్రలో ఉంటాడా? లేడు కదా ప్రమాత. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ కనుక మాండక్యం వినకుండా కాసేపు ఇంటికి వెళ్ళింది అనుకోండి మనస్సు, మీరు మాండక్య ప్రమాత అవుతారా? ఎవరు కదా, వెంట వెంటనే మార్చేస్తాం మనం, ఛానల్స్ మార్చినట్లు, అన్ని ఛానల్స్ మార్చినట్లు మారుస్తుంటాం. ఆ విషయమే చెప్పారు ఇక్కడ. కనుక ఇప్పుడు ఏమిటి ఈ యొక్క కారిక తాత్పర్యం అంటే, ఈ జాగ్రత్త వల్లనే, ఈ జాగ్రత్తలో ఈ ప్రపంచం అంతా కూడా ఈ మనస్సు చేత చూడబడుతున్నది. ఈ చూడబడుతున్న మనస్సు ఆత్మ చేత తెలుసుకొనబడుతున్నది అని చెప్పారు ఇక్కడ. అది విషయం. ఆత్మ చైతన్యం సాక్షి సత్తు చిత్తుని ఈ మనసుకి ఇస్తే ఇవ్వడం అంటే అమ్మా తీసుకో అని చెప్పి ఇవ్వదు. అద్దం ముందు నిల్చున్నారు, నా ముఖం ప్రతిబింబం ఇందులో కనపడుగాక అంటారా? ఏమన్నా సంకల్పం చేసుకుంటారా? అక్కర్లేదే. మీరు అలా నుంచోగానే అద్దం ముందు టక్కన పడిపోతుంది మీ ప్రతిబింబం. ఎలా పడుతోందండి? మీ ప్రమేయం లేకుండా పడుతోంది. అది ఆ గొప్పతనం ఉంది అద్దానికి. అది ఎవరుంటే దాని ముందు వాళ్ళని ప్రతిబింబింపజేస్తుంది. అద్దం యొక్క గొప్పతనం ఏంటి? ఎవరికని పెట్టాడో కానీ అర్థం, ఎవరు వెళితే దాని ముందుకి వాళ్ళని ప్రతిఫలింపజేస్తుంది. అది మనస్సు కూడా అంతే. ఆత్మ అంతటా ఉండడం వలన చైతన్యం ఆ మనస్సు అనే అద్దంలో అది ప్రతిఫలిస్తుంది. సత్తు చిత్తు ప్రతిఫలించగానే అక్కడ దానికి ఉనికి ఎరుక వస్తుంది మనస్సుకి. దాన్ని అహంకారం అన్నాం, చిదాభాస అన్నాం, జీవుడు అన్నాం, వాణ్ణే ప్రమాత అంటున్నాం. నిజంగా ఒరిజినల్గా ఆత్మ ప్రమాత కాదు, జ్ఞాత కాదు, ఏమీ కాదు. టెంపరరీ రోల్ అన్నమాట ఈ జీవుడికి ఇచ్చాం ఆ పేరు. ఇదంతా చాలా గంభీరమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరిని, ప్రపంచాన్నే, మనస్సునే, ఆత్మనే? ఆత్మ చైతన్యాన్ని. సూర్యుడు ముఖ్యమా, చంద్రకాంతి ముఖ్యమా, చంద్రుడి వల్ల కనిపించే వస్తువులు ముఖ్యమా? ఏది లేకపోతే చంద్రకాంతి లేదో, ఏ చంద్రకాంతి లేకపోతే ప్రపంచం లేదో, ఆ సూర్యుడు ముఖ్యం. అదేవిధంగా ఏ సాక్షి చైతన్యం లేకపోతే మనస్సుకి మనుగడ లేదు, మనస్సు లేకపోతే ప్రపంచానికి మనుగడ లేదు. కనుక ప్రపంచానికి మనుగడ ఉండాలంటే మనస్సుకు మనుగడ ఉండాలి, మనస్సుకు మనుగడ ఉండాలి అంటే సాక్షి చైతన్యమైన బ్రహ్మ ఉంటేనే మనస్సుకి గతి, లేకపోతే మనస్సుకి గతే లేదు. చూసారా ఎంత గంభీరమైన విషయం చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. తర్వాత కారిక చదువుతాం, 67 231 పేజీ.
ఉభేహ్యన్యోన్యదృశ్యేతే తదస్తీతి నోచ్యతే లక్షణశూన్యముభయం తన్మతేనైవ గృహ్యతే.
తే ఉభే, ఏం విషయాన్ని గురించి చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు? 57వ కారిక నుంచి 74వ కారిక వరకు అంటే ఒరవడిగా అలా వెళ్ళిపోతున్నారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అనే విషయాన్ని స్థాపన చేస్తున్నారు ఈ కారికల్లో. తే ఉభే, ఆ రెండు కూడా. ఆ రెండు కూడా అంటే ఏ రెండు? ఏ రెండు అండి? రెండు అంటే రెండు చెవుల, రెండు కళ్ళ, రెండు ముక్కు పుటరంధ్రాల అంటే కాదు. మనస్సు ప్రపంచం, ఆ రెండు. చిత్తం ప్రపంచం, చిత్తదృశ్యం అంటే, చిత్తదృశ్యం అంటే ఏంటి? ప్రపంచం. సాక్షిదృశ్యం మనస్సు, ఈ రెండు అని అర్థం. చిత్తదృశ్యం, చిత్తదృశ్య సాక్షి, ఈ రెండు అంటే చిత్తదృశ్యం ప్రపంచం, చిత్తం ఈ రెండు కూడా. తే ఉభే, ఈ రెండు అన్యోన్యదృశ్యే, ఒకటిని ఒకటి చూసుకుంటున్నాయట. అన్యోన్య దృశ్య, ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటున్నారట. పెళ్లి చూపులప్పుడు అబ్బాయి అమ్మాయి కూర్చున్నట్టుగా అన్యోన్య దృశ్య, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను. అంటే చూడండి, ఈ పుష్పాన్ని కళ్ళు చూస్తున్నాయి మనస్సు ద్వారా, మనస్సు కళ్ళ ద్వారా ఈ పుష్పాన్ని చూస్తున్నది. ఈ పుష్పం నా కళ్ళకు విలువనిస్తే నా మనస్సు ఈ పుష్పానికి విలువనిస్తున్నది. విలువ అంటే ఏమిటి? అప్రిసియేషన్. ఐఎమ్ అప్రిషియేటింగ్ ద ఫ్లవర్. ఫ్లవర్ ఈజ్ అలోవింగ్ ఆర్ అప్రిషియేటింగ్ మై ఐస్, ఐస్ అండ్ మైండ్ బిహైండ్ ద ఐస్. అది ఈ పుష్పం మనస్సుని, కళ్ళని మెచ్చుకుంటున్నది. ఆహా, నన్ను పుష్పంగానే చెప్పావే పర్వాలేదే, మల్లెపువ్వుగానే చెప్పావు, మరేదో చామంతి పువ్వుగా చెప్పకుండా, నీ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి అని అర్థం. మనస్సు కూడా చక్కగానే పనిచేస్తున్నది అని అర్థం. మనస్సు కళ్ళు సరిగా పనిచేయకపోతే ఏం చెప్తారు తెలుసా, ఇదేమిటో తెల్లగా ఉంది, ఏమిటిది అంటాడు పాపం. వాడిని చూసి ఏమంటాం మనం, పిచ్చివాడు అంటాం. ఇది మల్లెపువ్వు అని తెలుసుకోలేని వాడిని ఏం చెప్తాం, పాపం, వాడికి ఏదో ప్రాబ్లం అంటావా లేదా? అంటే ఆ వస్తువుని ఆ వస్తువుగా తెలుసుకున్నప్పుడే ఆ యొక్క వ్యక్తి యొక్క కళ్ళ యొక్క విలువ, మనసు యొక్క విలువ. అంటే చూడండి, మీ కళ్ళని మీ మనస్సుని ఒక స్థానానికి తీసుకొస్తున్నది ఎవరు, ఈ వస్తువు. నా ఎదురుగా మల్లెపువ్వు ఉంది కాబట్టి చెప్తున్నా, గులాబీ పువ్వు ఉందని చెప్తున్నా. మీ ఎదురుగా ఏదుంటే అది చెప్పండి మీరు, మీ ఎదురుగా ఏదుంటే అది చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా? అదే ఉభే ఏతే ఉభే మనస్సు, మనస్సు ముందున్నటువంటి దృశ్యం, ఈ రెండు కూడా సంభాషించుకుంటున్నాయి. నువ్వు ఉండబట్టే కదా నాకు ఉనికి అంటుంటే, అవును నువ్వు లేకపోతే నాకేం విలువ ఉంది అంటున్నాయి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా. ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యి దృశ్యే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నాయట. దృశ్యే పుష్పం కళ్ళను చూస్తూ ఉంటే కళ్ళు పుష్పాన్ని చూస్తున్నాయి. పుష్పం ఇమాజిన్ కొద్దిసేపు, ఓకే, పుష్పం ఉంటుంది కళ్ళతో, చాలా థ్యాంక్స్ నన్ను తెలుసుకున్నావు కదా నువ్వు, తెల్ల మల్లెపువ్వు నన్ను తెలుసుకున్నావు కదా, చాలా థ్యాంక్స్, నాకు ఉనికిని ఇచ్చావు నువ్వు అని చెప్పి పుష్పం మెచ్చుకుంటోంది కళ్ళని. కళ్ళు కూడా మెచ్చుకుంటున్నాయి పుష్పాన్ని. నువ్వు ఉండబట్టే కదా నా కళ్ళకు ఒక విలువ వచ్చింది, ఇది తెలుపని చెప్పగలిగాను, మల్లెపువ్వు అని చెప్పగలిగాను. నువ్వు ఉండబట్టే కదా నా ముక్కుకు ఒక విలువ వచ్చింది, కళ్ళకు ఒక విలువ వచ్చింది. స్పర్శ పట్టుకుంటే చల్లగా మెత్తగా ఉంది, ఆ స్పర్శకి ఇంద్రియానికి కూడా ఎవరు విలువనిచ్చారు, ఆ పుష్పమే. ముక్కుకు కూడా, ఘ్రాణ ఇంద్రియానికి కూడా చూడండి, స్పర్శ రూప ఘ్రాణ ఇంద్రియం వాసన రుచి చూడలేం కదా, అదే గులాబ్ జామ్ అయితే రుచి చూస్తాం. కనుక దృశ్యతే అన్యోన్య దృశ్యతే, ఒకరినొకరు చూసుకుంటున్నాయట. నువ్వు లేకపోతే నాకేం విలువ ఉంది, కళ్ళ చెవుల దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటారా పువ్వుని, చెవులు తెలుసుకోలేవు. చెవులు ఏం తెలుసుకుంటాయి, శబ్దాన్ని మాత్రమే తెలుసుకుంటాయి. ఒక పాట, ఒక సంగీతం, ఒక రాగం, ఒక కీర్తన విని ఆనందించాలంటే ఆ కీర్తన దృశ్యమైతే ఈ చెవులు కీర్తనకి దృశ్యం, కీర్తన చెవులకి దృశ్యం అన్నారు. కీర్తన ఏ సంగీతమైనా సరే, ఏదో ఒక శబ్దమైనా సరే చెవులకి అది దృశ్యమైతే చెవులు ఆ శబ్దానికి దృశ్యం అన్నారు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు, నువ్వుండడం వల్ల నేనున్నాను, నేనుండడం వల్ల నువ్వున్నావు అన్నారు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు. నువ్వే నేను, నేనే నువ్వు, లేకపోతే ఈ జగమే లేదు. ఆ సినిమా పాటలో అంత వేదాంతం ఉంది. వేదాంతం చదివిన వాడు అన్నిట్లో వేదాంతాన్ని చూస్తాడు. చూసారా, అది పరమ సత్యం. రాసిన వాడికి తెలియదు, పాడిన వాడికి అంతకంటే తెలియదు, అసలు అసలు సత్యం అది అందులో. ఓకే, అన్యోన్యే దృశ్యే. తర్వాత కిం తత్ అస్తి, ఆ రెండు నిజంగా ఉన్నాయా అని అడుగుతున్నారు చూడండి. కిం తత్ అస్తి, అది ఉన్నదా నిజంగా, ఆ పుష్పం అనేది మల్లె పుష్పం అనేది ఉన్నదా? ఆరు రెక్కలు ఉన్నాయి, ఒక కాడ ఉంది. పువ్వు అనే పదార్థం ఉన్నదా? పూజ స్వామీజీ అయితే ఇట్లాగే చేస్తారు. గులాబీ పువ్వు అన్నారు కదా, ఆయన అంటారు గులాబీ పువ్వు లేదు అస్సలు, ఎక్కడుంది గులాబీ పువ్వు అని చెప్పి ఇట్లా ఒక్కొక్క రెక్క లాగేసి చూపించండి గులాబీ పువ్వు ఎక్కడుందో, ఏది గులాబీ పువ్వు లేదే అంటారు. ఇలాగే ఒకసారి చూపించారు కామరాజు హాల్కి వచ్చినప్పుడు దయానంద స్వామీజీ, పుష్పం పుష్పం అంటున్నావే నువ్వు, చెప్పు పుష్పం ఎక్కడుందో. ఇప్పుడు రెక్క ఉన్నది, రెండవ రెక్క, మూడవ రెక్క, పుష్పం ఎక్కడుంది, లేదు కదా. కిం తది అస్తి, ఉన్నదా, ఇందాక నుంచి పుష్పం ఉంది ఉంది అని చెప్పి ఆనందపడిపోయినారు. ఇప్పుడు ఏం చెప్తున్నాను, కిం తది అస్తి నాస్తి, ఏమండి కళ్ళు ఉన్నాయా లేవా? ఇప్పుడు కళ్ళు కూడా ఏమిటది, మాంసం. కళ్ళు అనేది కూడా, కళ్ళు అనే పదార్థం లేదు. రెటీనా, ఆ తెల్ల పదార్థం, దాని మీద పైరెప్ప కిందరెప్ప ఇవిన్నాయి కానీ కన్ను అనేది ఎక్కడున్నదండి అన్నారు. కిమ్తదస్తి, చెవు అంటున్నారు, ఎక్కడుంది చెవు? మాంసం కదా, చర్మం కదా ఇది, చెవు అని పేరు పెట్టావు నువ్వు, కన్ను అని పేరు పెట్టావు దానికి. కిమ్తదస్తి, లేదు, ఏది లేదు అసలు. ఈ ఇంద్రియాలు మనస్సు అనేది ఏమిటి చెప్పండి? ఏమి లేదు. మనస్సు ఇట్లా ఉంటుంది, వర్ణించండి మనస్సుని. అది తెలిస్తే ఇంత ప్రాబ్లం ఎందుకండి, అది తెలియకనే కదా కష్టపడుతున్నామని. అందుకనే ఆ దేవదాసులు జగమే మాయా అని పాడాడు ఆయన. అవును, మాయే, జగం మాయా, జగమును చూస్తున్నటువంటి మనస్సు కూడా మాయే నాయన, అంతా మాయే అన్నాడు. కిం తదస్తి ఇది అంటే ప్రశ్న అర్థం కాదు, ఆక్షేపార్థే. కిమపి నాస్తి అని అర్థం. ఉభయం లక్షణాశూన్యం ఇది ఉచ్యతే. ఈ రెండు కూడా, ఈ ప్రపంచంలో మీరు చూస్తున్న వస్తువులన్నీ కూడా ఏదైతే పిలుస్తున్నారో అవి నిజంగా లేవు, అవి చూస్తున్నటువంటి మనస్సు ఇది అని చెప్పి దాని లక్షణాన్ని మీరు చెప్పలేరు. లక్షణాశూన్యం ఇది ఉచ్యతే, దాన్ని ఇలా అని వర్ణించలేరు మీరు. అందుకని ఇలా అని వర్ణించలేము ఈ ప్రపంచాన్ని. ఇప్పుడు మీరు కుండ 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 అంటున్నారు, చెప్పండి కుండ లేదన్నాను నేను. ఎక్కడుంది కుండ? కంటికి కనపడుతోంది. కుండ అనేది నిజంగా లేదు, కుండ పుట్టలేదు, అది ఊరికి కంటికి కనపడుతున్నది అంతే. కుండ ఉన్నదండి స్వామిని అని మీరంటే, నేను మట్టి తీసుకుంటాను నువ్వు కుండ తీసుకో అని అంటాను నేను. తీసుకోండి, వీలవుతుందా? కుండ అనే పదార్థం లేదు మట్టి కంటే, కనుక నువ్వు కుండ కుండ అని ఏదైతే అంటున్నావో లక్షణాశూన్యం, అది వర్ణింపడానికి వీలు కానటువంటిది. ప్రతి వస్తువు అంతే, ప్రతి వస్తువు మీరు అట్లాగే ఈ కుండ ఎట్లాగో అన్ని వస్తువులు. పుస్తకం అన్నారు, ఎక్కడుంది పుస్తకం? అన్ని పేపర్లు ఒక చోట పెడితే పుస్తకం అయింది. అసలు పేపర్ అనేది ఎక్కడుంది? పేపర్ అంటే ఏమిటండి? పేపర్ అన్నారు, ఎక్కడుంది పేపర్? పేపర్ అనే పదార్థం లేదు. అలా మీరు ప్రతి వస్తువు చూసుకుంటూ వెళితే అసలు ఆ పదార్థమే ఉండదు ఒక్కటి కూడా. అందుకని లక్షణాశూన్యం అన్నారు. ఉభయం లక్షణాశూన్యం ఆయన అడిగారు. కిం తదస్తి అన్నారు, ప్రశ్న వేశారు. కిం తదస్తి అంటే మనస్సు అనేది ఉన్నదా? ఆ మనస్సు సూర్య చూసే దృశ్య పదార్థం ఉన్నదా నిజంగా అంటే, ఆయన అంటున్నారు నా ఇతి లేదు, ఇది ఉచ్యతే, శాస్త్రం చెప్తోంది నిజంగా లేదు అంటున్నది. నువ్వు వాచారంభణం వికారో నామధేయం, నువ్వు పేరు పెట్టుకున్నావు, ఆ పేర్లన్నీ కూడా నీ పెదవుల మీద ఆడుతున్నటువంటివే కానీ నిజంగా లేవు అన్నారు. కిమితదస్తి అంటే నా ఇది ఉచ్యతే, అంతటితో అయిపోయింది అది. తర్వాత ఏం చెప్తున్నారు? లక్షణాశూన్యం తన్మతేన ఏవ గృహ్యతే. ఇవన్నీ కూడా ఇన్డిఫైనబుల్ అంటారు. లక్షణాశూన్యం అంటే డిస్క్రిప్షన్ చేయడానికి వీలు లేనటువంటిది. పాటే లేకపోతే డిస్క్రిప్షన్ ఏంటి? దానికి లక్షణం ఏంటి చెప్తావు? లేని వస్తువుకి లక్షణం ఏమిటండి? లక్షణమే చెప్పలేము అన్నారు. తన్మతేన అంటే ఒక వస్తువు యొక్క జ్ఞానం దేని మీద ఆధారపడింది? ఇంకొక దాని మీద ఆధారపడింది. ఇప్పుడు ఇది బాగా ఉన్నది అంటే ఇది నా మీద, కళ్ళ మీద ఆధారపడుంది, మనస్సు మీద ఆధారపడుంది, దానికి ఉనికి ఎక్కడుంది? ఇప్పుడు నా మనసు కళ్ళు ఉన్నాయని చెప్పాలంటే దీని మీద ఆధారపడుంది, దానికి ఒక అంటూ స్వతహాగా ఉండగలిగిందా? అది లేదు కదా. దీని మీద ఆధారపడింది, అది దాని మీద ఆధారపడి ఉన్నది. కనుక రెండు ఒకదాని మీద ఒక ఆధారపడి ఉండవి అవి సత్యం కాదు, కావడానికి వీల్లేదు. అది విషయం. ఇంకా చాలా ఆలోచించాలి, అది విషయం. తర్వాత కారిక. ఇప్పుడు 68, 69, 73 ఉదాహరణలు చెప్తున్నారు. మనకు అర్థం కాదని వారికి తెలుసు, వెంటనే ఉదాహరణకి వెళ్ళిపోతారు. ఏం చెప్తున్నారు? 68లో స్వప్న జీవులు స్వప్న జీవులు నిజంగా పుట్టలేదు, అది మాకు తెలుసండి అంటాం. అలాగే మాయాజీవులు, మాయామయమైనటువంటి జీవులు పుట్టలేదు అనేది 69వ కారికలో. తర్వాత 70వ కారికలో సిద్ధుల వల్ల, సిద్ధి వల్ల కొంతమంది కొన్ని చూపిస్తుంటారు కదా, అవి కూడా నిజంగా పుట్టలేదు. ఈ స్వప్న జీవులు ఎలాగైతే పుట్టలేదో, మ్యాజిక్ చేస్తాడు మాంత్రికుడు స్టేజ్ మీద, అన్ని చూపిస్తాడు మనకు. అవన్నీ నిజంగా పుట్టినాయా? అవన్నీ కూడా ఎలాగైతే పుట్టలేదో, సిద్ధుడు సిద్ధపురుషుడు కూడా అన్ని సృష్టి చేస్తాడు. సృష్టి చేస్తాడు, అవి వ్యావహారానికే సత్యం కానీ పారమార్థికం కాదు. కనుక అవి కూడా వ్యావహారిక సత్యమే, పారమార్థికం కాదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం చూసే జీవులందరూ కూడా వ్యావహారిక సత్యమే కానీ పారమార్థికం కాదు. ఏమిటండి రెండు సత్యాలు చెప్తున్నారు, పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం? అవును నాయన, మూడు సత్యాలు, రెండు కాదు మూడు చెప్తానన్నారు. మూడేమిటండి అన్నారు? ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. ఉభయతః ప్రజ్ఞ అంటారు చూడండి. ఉభయతః ప్రజ్ఞ అంటే కల కాదు. ఒక వ్యక్తికి దైవ దర్శనం జరిగింది, రాముల దర్శనం, రాముని వారి దర్శనం, కృష్ణ దర్శనం అయింది. అది స్వప్నం అని చెప్పి అనం మనం. నేను దేవుణ్ణి చూశాను అన్నాడు. అన్నప్పుడు అది స్వప్నమూ కాదు, అది వ్యావహారికమైతే మనందరికీ కనపడాలి. ఆయనకు మాత్రమే కనపడుతుంది, మనకు కనపడటం లేదు. అంటే ఏమిటి తెలుసా? ఉభయతః ప్రజ్ఞ. దాన్ని ఉభయతః ప్రజ్ఞ అంటారు. అంటే ప్రాతిభాసికమైనటువంటి కల లాంటిది కాదు దైవ దర్శనం, వ్యావహారిక అనుభవము కాదు. వ్యావహారికమైతే మనందరికీ కనపడాలి, మనందరికీ కనపడటం లేదు. కానీ కల లాంటిది కాదు. మరి దేవుని చూశానన్నాడే అన్నాడు. అదే నాయన ఉభయతః ప్రజ్ఞం అంటే అన్నారు. అది రెండిటికి మధ్యలో ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కారికలో, స్వప్న జీవాహ యథా స్వప్నమయో జీవః. చదివామా కారిక? చదవాలి. యథా స్వప్నమయో జీవః జాయతే మ్రియతే పిచ తథా జీవా అమి సర్వే భవంతి న భవంతి చ. ఈ కళ అనేటువంటిది నిద్రయా సృష్టి. నిద్రలోకి పోయినప్పుడే ఒక కళ వస్తుందండి, స్ట్రైట్గా కళ రాదు. అందుకే నిద్రలోకి పోగానే కళ వస్తుంది. మొదటి లైన్ ఏమో ఉదాహరణ, రెండో లైన్లో జీవులు కూడా అదే విధంగా సత్యంగా నిజంగా పుట్టలేదు అనేది మూడు కారికల్లో ఒకటి. యథా ఏ విధంగానైతే స్వప్నమయ జీవ, స్వప్నంలో అనేక జీవరాశులను చూసాం, అండజాన్ స్వేదజాన్ ఉద్భిజాన్, చెట్లను చూసాం, పక్షులు చూసాం, మృగాలను చూసాం, మనుషులను చూసాం. నిద్రలో కలలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉన్నారా నిజంగా? ఆ జీవులు పుట్టారా నిజంగా? డేట్ ఆఫ్ బర్త్ ఉందా, డెలివరీ అయిందా, ఏ హాస్పిటల్లో అయినా అడుగుతారు ఇవన్నీ నిజంగా? మెలకు రాగానే అవన్నీ అసలు నిజంగా పుట్టలేదండి, అవన్నీ తెలిసిపోయిందా లేదా? అది యథా స్వప్నమయ జీవ. స్వప్నమయం అంటే కలలో చూసినటువంటి జీవరాశులన్నీ కూడా, జీవులందరూ కూడా. నజాయతే మ్రియతే అపిచ యథా స్వప్నమయో జీవ జాయతే మ్రియతే పిచ. నా లేదు, పుడతారు పోతారు. ఎవరు? స్వప్నంలో చూసిన వాళ్ళందరూ పుట్టారు నిజంగానే, ఎందుకంటే కళ అనుభవించాడు కదా. కళ కనేవాడికి కళ కళ్ళ కాదు. ఏం చెప్పాను గుర్తుందా? కలగనేవాడికి కళ కళ్ళ కాదు అంటే అబద్ధం కాదు, నిజం. కనుక చూశాడు, మెలకు రాగానే మ్రియతేపిచ పోయినాయి, కనుక అవి నిజం కాదు, అనుభవానికి వచ్చినాయి కానీ సత్యం కాదు. తథా అదేవిధంగా జీవాహ, ఈ జీవరాశులన్నీ కూడా వ్యావహారిక ప్రపంచంలో, జాగ్రత్త ప్రపంచంలో మనం చూస్తున్న ఈ మనుషులందరూ కూడా, పక్షులు, జీవరాశులన్నీ కూడా, అమీ సర్వే ఈ జీవరాశులు, అమీ అంటే ఈ జీవరాశులు అన్నీ కూడా, భవంతి న భవంతి చ, అవి ఉన్నాయి అనుభవానికి. ఇప్పుడు చూస్తున్నాం, మా అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడండి, మా అమ్మాయి ఇంగ్లాండ్లో ఉంది, అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మనవాడు ఎక్కడున్నాడు అన్నాడు, అమెరికాలో ఉన్నాడు అన్నాడు, అందరు వచ్చారండి అన్నారు. భవంతి న భవంతి చ, రాత్రి నిద్రపోయినావు, ఎక్కడున్నాడు?
ఆస్ట్రేలియా అమ్మాయి లేదు, లండన్ అబ్బాయి లేడు, అమెరికా మనవడు లేడు. ఎక్కడికి పోయినారు వాళ్ళు? భవంతి న భవంతి చ. వాళ్ళు సత్యమైతే అప్పుడు కూడా ఉండాలి కదా అంటారు గౌడపాదాచార్యుల వారు. వాళ్ళందరూ నిజంగా సత్యమైతే నిద్రపోయినప్పుడు కూడా నీకు వాళ్ళు గుర్తు ఉండాలి అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాం ఆయనకి? మనం ఏం చెప్పలేక ఏం తెలియదండి అనాలి. అదేవిధంగా కలలో చూసిన జీవులు పుట్టారు పోయారు, వీళ్ళు అంతే, వీళ్ళు నిజంగా లేరు, ఉన్నట్లుగా కనపడుతున్నారు, కొంతకాలానికి మాయమైపోతారు, లేకపోతే నువ్వు నిద్రపోయినప్పుడు మాయమైపోతారు. అవుతున్నారా లేదా? రోజు 6 గంటలు 7 గంటలు నిద్రపోయి ఎవరిని చూడకుండా ఎవరు తెలియకుండా ఆహా ఆనందంగా శేషతల్పశాయిలాగా నిద్రపోతున్నా ఉన్నారు. భవంతి న భవంతి, ఉంటారు ఉండరు. ఇప్పుడు నేను మాండుక్య క్లాస్ వింటున్నారు మీరు, మీ ఇంట్లో వాళ్ళందరూ గుర్తున్నారా మీకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. అంటే చిత్త దృశ్యం, మీ మనసు ఆలోచించినంతసేపే వాళ్ళు ఉంటారు, కానీ మీ మనసు ఇక్కడ ఉన్నప్పుడు ఉండరు అనుకుంటున్నా. ఓకే ఓకే. తర్వాత అదేవిధంగా మాయా కూడా, మాంత్రికుడు మెజీషియన్ ఏం చేస్తాట? యథా మాయామయో జీవ జాయతే మ్రియతే పిచ తథా జీవా అమి సర్వే భవంతి న భవంతి చ. మాంత్రికుడు కూడా మెజీషియన్ స్టేజ్ మీదకి రాగానే ఎన్నెన్నో సృష్టిస్తాడు, పావురాళ్ళు సృష్టిస్తాడు, రకరకాలవన్నీ సృష్టిస్తాడు, మాయా జీవుల్ని సృష్టిస్తాడు. ఆ సృష్టించిన వాడు మాయామయ జీవ జాయతే మ్రియతే. ఆ పిట్టలన్నీ పావురాళ్ళన్నీ గిడగిడ గిడగ తిరుగుతూ ఉంటాయి స్టేజ్ అంతా, మళ్ళీ బుట్టలో వేసుకుంటాడు మొత్తం. ఎక్కడికి పోయినాయి? జాయంతే మ్రియతే, మ్రియతే అంటే కనపడకుండా పోతాయి. అదే వాక్యం అక్కడ మా అక్కడ స్వప్నం చెప్పారు, ఇక్కడ మాయా చెప్తున్నారు, అంతే తేడా. అవన్నీ నిజంగా ఉన్నాయా? ఏమండి మా ఇంటికి తీసుకెళ్తాను, ఆ పావురాయన నాకు ఇవ్వనైనా బాగుందంటే సరేలేమ్మా వెళ్ళిరా అంటాడు. మీరు అడిగి తీసుకోండి, ఆయన తయారు చేసిన అక్కడ ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, ఇందాక చాలా నీళ్లు పోసావు కదా, మా ఇంట్లో నీళ్ల ప్రాబ్లం ఉంది, ఆ నీళ్లు నాకు ఇవ్వు అంటే, ఎక్కడున్నాయమ్మా నీళ్ళు, అదంతా మ్యాజిక్ అంటాడు. చూసారా? భవంతి న భవంతి జాయతే మ్రియతే. అదేవిధంగా తథా జీవాహ అమీ సర్వే, ఈ జీవరాశులన్నీ కూడా, ఈ జీవులందరూ కూడా, ఈ సృష్టి కూడా నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా కనపడుతున్నాయి, నిజంగా లేదు. భవంతి న భవంతి అనుభవానికి ఉన్నది. మా అబ్బాయి ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నాడు, లేడంటారు ఏమిటండి? భవంతి కానీ న భవంతి, నిజంగా లేరు. ఉన్నారు కానీ నిజంగా లేరు. చూసారా? నిజంగా లేరు అని చెప్పాలి, నిజంగా వారు లేరు. ఉన్నారు కానీ సత్యం కాదు, సీమింగ్లీ ఎగ్జిస్టెంట్ అంటారు. ఉన్నట్లుగా ఉన్నారు, ఉన్నట్లుగా అంటే నిజంగా లేరు అని అర్థం. మరి కనపడుతున్నారు కదండి అన్నారు, కనపడుతున్నారు, కనపడినా కూడా సత్యం కాదు. ఇప్పుడు పాటు కనపడుతుందా లేదా? ఏమంటే కుండ కనపడుతుంది కదా అండి అన్నాడు. లేదని తెలిసింది కదా. అట్లాగే తర్వాత కారిక, యథా నిర్మిత కో జీవ జాయతే మ్రియతే పిచ తథా జీవ అమి సర్వే భవంతి న భవంతి చ. సిద్ధ పురుషులు యోగులు వాళ్ళ యొక్క మంత్ర తంత్ర శక్తి ద్వారా కొన్నింటిని సృష్టి చేస్తారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు, త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు, అక్కడ జీవులందరినీ సృష్టించాడు ఆ సిద్ధి శక్తి వల్ల. వాళ్ళు మాంత్రికుడు చేసినటువంటి సృష్టితో సమానము కాదు, మన స్వప్నంలో సృష్టి చేసినటువంటి పదార్థాలతోనూ కాదు, అవి వేరు. మళ్ళీ అదే చెప్తున్నారు ఇక్కడ, నిర్మితకః జీవః. నిర్మితకః జీవ అంటే సిద్ధించినటువంటి, అంటే యోగుల చేత, సిద్ధుల చేత, సిద్ధ పురుషుల చేత సృష్టింపబడినటువంటి అని అర్థం. అది వ్యావహారిక సత్యం. అందుకనే వాళ్ళు తయారు ఏదన్నా చేసి మనకు పుష్పాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెడతారు. ఈ సిద్ధ పురుషులందరూ చేసినది మన కళలోలాగా మాయమైపోదు కదా, మాంత్రికుడు తయారు చేసిన దానిలా కనపడకుండా పోదు. ఈ సిద్ధ పురుషుడు చేసింది ఏం చేస్తారు, ఆ లింగము, ఆ విభూతి ఇస్తే మనం ముఖం మీద పెట్టుకోవచ్చు, కళలోలాగా పోదు అది. అది వ్యావహారిక సత్యం. కళ అనేది ప్రాతిభాసిక సత్యం, ఇది వ్యావహారిక సత్యం. సిద్ధులు వల్ల తయారు చేయబడినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా వ్యావహారిక సత్యం, కానీ పారమార్థిక సత్యం కాదు. ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యమే. ఈ దైవ దర్శనం కూడా మనం వ్యావహారిక సత్యంగా తీసుకోవచ్చు. వ్యావహారిక సత్యంగా అంటే ఆయనకు మాత్రం వ్యావహారిక సత్యం, అందరికీ కాదు. పూర్తిగా వ్యావహారిక సత్యము అని అనలేము, పారమార్థిక సత్యం అనలేము, ప్రాతిభాసిక సత్యం అనలేము. మరి ఏమిటండి అంటాం, ఏమీ అనలేము. లక్షణ శూన్యం. అందుకని ఈ యొక్క సృష్టి గురించి ఎవ్వరు చెప్పలేకపోతున్నారు ఏమి. అందుకని అది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు అని చెప్తారే కానీ ఇది అని నిర్ణయించి చెప్పలేరు, ఏమీ చెప్పలేరు. మనస్సుకు అందనటువంటిది ఈ విషయం అన్నారు. అదేవిధంగా జీవులు కూడా నిజంగా పుట్టలేదు, భవంతి న భవంతి అన్నారు. పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళు ఆ సిద్ధుల పురుషులందరూ ఉత్పత్తి చేస్తారు. ఆ భక్తుల కోరిక మేరకు ఏది కావాలంటే అది వాళ్ళు సృష్టి చేయగలరు పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ సిద్ధ పురుషులు. దీన్ని వ్యావహారిక సత్యం అంటారు. అయితే ఏమిటండి, వ్యావహారిక సత్యమైనా ప్రాతిభాసిక సత్యం, అది చిన్న అబద్ధం, ఇది పెద్ద అబద్ధం. అది ఇది చిన్న అబద్ధం, అది పెద్ద అబద్ధం అన్నారు. వ్యావహారిక సత్యం పెద్ద అబద్ధం అన్నారు, అసత్యం అన్నారు. ప్రాతిభాసిక సత్యం కల చిన్న అసత్యం, అంతే తేడా. అసత్యం అసత్యమే. అందుకని ఈ యొక్క మాంత్రికుడు చేసినటువంటివన్నీ ప్రాతిభాసిక సత్యం, కల మాంత్రికుడు చేసినవి ప్రాతిభాసిక సత్యం అవ్వడం వల్ల అవి మనకు లభించవు. కానీ ఈ సిద్ధ పురుషుడు చేసింది వ్యావహారికం అవడం వలన ఆ విభూతి, ఆ లింగం అవన్నీ లభిస్తాయి మనకు. కనుక అయినా వ్యావహారిక సత్యం సత్యం కాదు, పరమసత్యం కాదు, ఆత్మ అంత సత్యం కాదు అది చెప్పారన్నమాట. ఈ యొక్క 71వ కారికలో ఇప్పుడు వ్యావహారిక జీవులు కూడా సత్యం కాదని చెప్తున్నారు. అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.